ఓం శాంతి. 13వ తేదీ నవంబరు 2025 బాబా యొక్క సాకార మహావాక్యాలు. మధురమైన పిల్లలు, మీరు దుఃఖాన్ని సహనం చేయడంలో చాలా సమయాన్ని వ్యర్థం చేశారు. ఇప్పుడు ప్రపంచము మారుతోంది. మీరు తండ్రిని స్మృతి చేయండి, సత్వప్రధానంగా అవ్వండి, అప్పుడు సమయము సఫలమవుతుంది. ప్రశ్న: 21 జన్మల కొరకు లాటరీని ప్రాప్తి చేసుకునేందుకు పురుషార్థం ఏమిటి? జవాబు: 21 జన్మల కొరకు లాటరీని తీసుకోవాలంటే మోహాజీతులుగా అవ్వండి, ఒక్క తండ్రిపై పూర్తిగా బలిహారం అవ్వండి. ఇప్పుడు ఈ పాత ప్రపంచము పరివర్తన అవుతుంది, మనం కొత్త ప్రపంచంలోకి వెళ్తున్నాము అన్నది సదా స్మృతిలో ఉండాలి. ఈ పాత ప్రపంచాన్ని చూస్తూ కూడా చూడకూడదు. సుధాముని వలె పిడికడు బియ్యాన్ని సఫలం చేసుకొని సత్యుగి రాజ్య అధికారాన్ని తీసుకోవాలి. ఓం శాంతి. బాబా ఆత్మిక పిల్లలకి ఈ ఆత్మిక జ్ఞానాన్ని అర్థం చేయిస్తున్నారు. బాబా ఈరోజు ఉదాహరణ కోసం చెప్పారు. ఫస్ట్ పాయింట్, ఇప్పుడు ఈ శరీరం ద్వారా ఎటువంటి వికర్మలు చేయకూడదు, రిజిస్టర్ పాడయ్యే విధంగా ఎటువంటి అసురీ కర్మలు చేయకూడదు. 2వ పాయింట్, ఒక తండ్రి స్మృతి యొక్క నశాలు ఉండాలి, పావనంగా అయ్యే ముఖ్యమైన పురుషార్థాన్ని తప్పకుండా చేయాలి. గవ్వల వెనుక మీ అమూల్యమైన సమయాన్ని పాడు చేసుకోకుండా శ్రీమతం ద్వారా జీవితాన్ని శ్రేష్టంగా తయారు చేసుకోవాలి. ఈరోజు వరదానం ఉంది. స్వయాన్ని విశ్వసేవ కొరకు అర్పితం చేసుకొని మాయను దాసీగా చేసుకునే సహజ సంపన్న భవ. ఇప్పుడు మీ సమయాన్ని సర్వ ప్రాప్తులను, జ్ఞానాన్ని, గుణాలను మరియు శక్తులను విశ్వసేవ కొరకు సమర్పితం చేయండి. ఏ సంకల్పం కలిగినా చెక్ చేసుకోండి, ఇది విశ్వ సేవ కోసమే ఉందా. ఈ విధంగా సేవ కోసం అర్పణమవ్వడం ద్వారా స్వయం సహజంగా సంపన్నమవుతారు. సేవ యొక్క లగ్నం ఉన్న చోట చిన్న పెద్ద పేపర్లు లేక పరీక్షలు స్వతహాగానే సమర్పణం అయిపోతాయి. అప్పుడిక మాయకు భయపడరు, సదా విజయులుగా అయ్యే సంతోషంలో నాట్యం చేస్తూ ఉంటారు. అటువంటి వారు మాయను తమ దాసిగా అనుభవం చేస్తారు. స్వయం సేవలో సరెండర్ అయినట్లయితే మాయ స్వయంగా సరెండర్ అయిపోతుంది. స్లోగన్: అంతర్ముక్త ద్వారా నోటిని మూసివేసినట్లయితే క్రోధం సమాప్తైపోతుంది. అవ్యక్త సూచనలు: అశరీరీ మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి. ఏ విధంగా ఒక్క క్షణంలో స్విచ్ ఆన్ చేయటము మరియు ఆఫ్ చేయడము జరుగుతుందో అదేవిధంగా ఒక్క క్షణంలో శరీరం యొక్క ఆధారాన్ని తీసుకోవాలి మరియు ఒక్క క్షణంలో శరీరం నుండి అతీతమై అశరీరీ స్థితిలో స్థితులైపోవాలి. ఇప్పుడిప్పుడే శరీరంలోకి రావాలి, ఇప్పుడిప్పుడే అశరీరిగా అయిపోవాలి. అవసరమైనప్పుడు శరీరం అనే వస్త్రం ధరించాలి, అవసరం లేనప్పుడు శరీరం నుండి వేరైపోవాలి. ఈ ప్రాక్టీస్ చేయాలి. దీనినే కర్మాతీత అవస్థ అని అంటారు. అయితే బాబా ఈరోజు ఏమన్నారంటే దీనిని చిత్రశాల అన్నారు. ముఖ్యమైన పాయింట్స్ లో అంటే బాబా విచిత్రుడు, ఈ విచిత్రమైనటువంటి తండ్రి ఈ చిత్రశాలలో అంటే చిత్రం ఉన్నటువంటి దేహంలోకి వచ్చాడు. బ్రహ్మ బాబాలోకి చిత్రం ద్వారా పాత్రను అభినయిస్తున్నాను అన్నారు బాబా. అలాగే బాబా అంటారు, పిల్లలు మీకోసం నేను ఎదురుగా కూర్చొని చదివిస్తూ ఉన్నాను, వ్యర్థంగా సమయాన్ని పోగొట్టుకోకూడదు అంటారు. అయితే బాబా ఎప్పుడు ఓ విషయం అర్థం చేయిస్తూ ఉంటారు కదా, మనుషులకు ఎటువంటి విలువ లేదని కూడా మీరు అర్థం చేసుకుంటారు. మనుషులను చూడండి, అకస్మాత్తుగా మరణిస్తారు, ఒక్క తుఫాన్ లోనే ఎంతో మంది మరణిస్తారు. రావణ రాజ్యంలో మనుషులకు ఎటువంటి విలువ లేకుండా పోయింది అంటారు బాబా. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని ఎంత విలువైన వారిగా తయారు చేస్తున్నారు, పైసా అంత విలువ కూడా లేని వారి నుండి విలువైన వారిగా తయారవుతున్నారు. కాబట్టి బాబా అంటారు, ఇప్పుడు స్మృతి యాత్రలో ఉండండి అని చెప్పేసి. బుద్ధిలోనే అన్ని జ్ఞానమంతా కూడా బుద్ధిలోనూ కూర్చుంటుంది కదా, కల్పం క్రితం కూడా బుద్ధి ద్వారా ఇవన్నీ అర్థం చేసుకోవడం జరిగింది, మళ్ళీ ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాము. అలాగే బాబా అన్నారు, శివబాబా శివబాబా అని అనడం అయితే చాలా సహజం, ఇంకెవరికి శివబాబా గురించి కానీ వారసత్వం గురించి కానీ తెలియదు. బాబా అంటేనే వారసత్వం. సత్యమైన శివబాబా కావాలి కదా. ఈ రోజుల్లోనైతే మేయర్ను కూడా తండ్రి అని పిలుస్తారు కదా, అందుకని బాబా అంటారు. మరి మనం తండ్రి అని ఎవరిని పిలుస్తున్నాం అన్న విషయం కూడా వేరే వాళ్ళకి క్లియర్గా అర్థం కావాలి అంటారు బాబా. అలాగే బాబా అన్నారు, బాబా ఎవరు అంటే రత్నాకర్ జాదవ్ గారు, అలాగే వ్యాపారి కూడా ఉన్నారు బాబా. చాలా మంచి అవినాశి జ్ఞానరత్నాల వ్యాపారం కూడా మనకి నేర్పిస్తారన్నమాట. బాబా అంటారు, మరి పిల్లలు మీరే అన్నారు కదా బాబా, మీరు వచ్చినట్లయితే మేము మిమ్మల్ని స్మృతి చేస్తాము, మీ పైన బలిహారం అవుతామని. అందుకని బాబా వచ్చారనమాట. ఇంద్రజాలికుడు అని కూడా అందుకే అన్నారు బాబాని. ఎలా ఉన్నవాళ్ళని ఎలా తయారు చేస్తాడు కదా, అందుకని బాబాని ఆ విధంగా అనడం జరిగింది. బాబా అంటారు, బ్రహ్మ బాబాకి చూడండి ఒకసారి నష కలిగింది, దాంతో ఏం చేశాడు, అన్నీ వదిలేశాడు. అచ్చా మీటే మీటే సికిల్లదే బచ్చం ప్రతి బాప్ పిత బాప్ దాదక యాత్ ప్యూర్ గుడ్ మార్నింగ్ రుహాని బాప్కి రుహాని బచ్చంకు నమస్తే. హామ్ రుహాని బచ్చంకి రుహాని మాత్ పిత బాప్ దాదకు యాత్ ప్యూర్ గుడ్ మార్నింగ్ ఓర్ నమస్తే. శాంతి.
ఓం శాంతి. ఈరోజు కూడా మనం రాణి మెహన్ అనుభవాన్ని వింటున్నాము. జగదీష్ బాయ్లో నియమము మరియు ప్రేమ రెండింటికి అద్భుతమైన సమతుల్యత ఉండినది. అన్నయ్య అందరి పట్ల ఎంతో ప్రేమ చూపించేవారు, అదే సమయంలో నియమం మరియు మర్యాదలు కూడా నేర్పించేవారు. ఏదైనా తప్పు చేస్తే ఎవరైనా అక్కయ్య ఆమెను ఒంటరిగా పిలిచి ఆమె తప్పును గుర్తించేవారు, అంటే వాళ్ళకి కూడా ఆ తప్పు పొరపాటును అనుభవం చేయించేవారు మరియు దానిని సరిచేసుకునే అవకాశం కూడా ఇచ్చేవారు. ఎవరైనా అక్కయ్య కోపంగా ఉండడం లేదా మనసు బాగలేదంటే అన్నయ్య స్వయంగా వారి దగ్గరికి వెళ్ళి భగవంతుడికి భోగు నివేదించారా, వారికి తినిపించారా, ఇలా ఉన్నారు అని ఇలాంటి ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఇంకా సంతోషింపచేసేవారు, నవ్వించేవారు, వారికి భోజనం తినిపించేవారు. వారు చాలా గంభీరంగా కూడా ఉండేవారు మరియు తోడుతోడుగా చాలా రమణీయత కూడా ఉండేది. ప్రారంభంలో నేను ఇలా అనుకునేదాన్ని, ఎప్పుడూ కూడా నవ్వరు కావచ్చు అని. కానీ ఎలాగైతే వారికి సమీపంలో రావడం జరిగిందో అప్పుడు తెలిసిపోయింది వీరు నవ్వుతారు మరియు నవ్విస్తారు అని. ఇంకా నవ్వుతూ నవ్వుతూ వారి కళ్ళల్లో నీళ్లు వస్తుండేవి. మాకు అనిపించేది వారు ఎంతగా ఎందుకు నవ్వుతారు అని. ఎలాగైతే చిన్నవాళ్ళ పట్ల అన్నయ్యకి ఎంతో ప్రేమ శ్రద్ధ ఉండేది, అలాగే పెద్దవారి పట్ల కూడా గౌరవము స్నేహం ఉండేది. దాది గుల్జార్ ప్రతి అన్నయ్యకి ఎంతో గౌరవం ఉండేది. దాది ఢిల్లీలో ఉన్నప్పుడు అందరు అక్కయ్యలు తన దగ్గరికి వెళ్ళి ఇంకా దాదితో ఈ అక్కేలందరూ కలుస్తారు, మీరు కలవండి ఓం శాంతి చెప్పండి అని చెప్పేవారు అన్నయ్య. అన్నయ్య మనసులో ఎల్లప్పుడూ అక్కేల ప్రతి ఇంకా దాదీల ప్రతి చాలా గౌరవం ప్రేమ ఉండేది. కొన్నిసార్లు బైసాబ్ గుల్జార్ దాదికి ఫోన్ చేసి మాట్లాడేవారు. ఈ రోజుల్లో అన్నయ్య శక్తినగర్లో అక్కేలతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేయడం, భోజనం చేయడం ఇష్టపడేవారు. మేమందరం ఇంకా మా భోజనాన్ని టిఫిన్ బాక్స్లో పెట్టి పాండవ భవన్కి తీసుకువెళ్ళి దాదితో కలిసి తినేవాళ్ళము. అన్నయ్య అన్నింటినీ ఇంకా సెంటర్లో ఉంటూ స్వయంగా చూసుకునేవారు. అంటే జగదీష్ అన్నయ్య దాదికి ఫోన్ చేసి అక్కేలందరూ భోజనం కోసం అక్కడికి వస్తున్నారు మీ దగ్గరికి అని చెప్పేవారు గుల్జార్ దాదికి. సో అక్కేలందరూ ఇంకా టిఫిన్ బాక్స్లో భోజనం ప్యాక్ చేసుకుని వెళ్ళి దాది దగ్గర భోజనం చేసేది అని చెప్తున్నారు అక్కయ్య. ఈ ప్రకారంగా వారు సోదరీలకు కేవలం పాలననే కాదు దాదీల యొక్క పాలన కూడా ఇప్పించారు మరియు వారి యొక్క సాంగత్యంలో ఉండడం యొక్క భాగ్యం మాకు ప్రాప్తింపచేశారు. చంచలత అనేది అన్నయ్యకు నచ్చేది కాదు, అన్నయ్యలో ఎలాంటి చంచలత అనేది ఉండకపోయేది. అన్నయ్యకి ఎలాంటి చంచలత నచ్చేది కాదు. ఉదాహరణకి మేము ఆయన గదిలోకి వెళ్ళామనుకోండి, అక్కడ కూర్చున్నాము, అన్నయ్య ఫోన్లో ఎవరితోనైనా మాట్లాడుతున్నారు, అక్కడ టేబుల్ పైన కొన్ని పేపర్స్ లేదా ఏదైనా వస్తువులు ఉన్నాయి, అక్కడ మేము వాటిని ఎత్తి చూసాము లేదా చదివాము. సో అలా చేస్తే వారికి మంచిగా అనిపించకపోయేది. ఒకవేళ కూర్చుంటే పూర్తిగా ప్రశాంతంగా స్థిరంగా కూర్చోవాలి అని అన్నయ్య అనుకునేవారు. అన్నయ్య చెప్పేవారు, మనస్సు, మాట, శరీరం మూడింటిలోనూ స్థిరత్వం అనేది అవసరం. కేవలం భౌతిక స్థిరత్వం కాదు, ఆలోచనల్లో కూడా ప్రశాంతత ఉండాలని నేర్పించేవారు. అన్నయ్య ముందు నిలబడటం అంటే ఒక గౌరవంగా ఉండేది. అన్నయ్య ఉనికితోనే మేము సరిగ్గా నిలబడడం నేర్చుకున్నాము. ఈ రోజున నేను డెహ్రాడూన్ సెంటర్లో ఉన్నాను, కానీ ఆయన బోధనలు, మార్గదర్శకత్వం నన్ను ప్రతి అడుగులోనూ నడిపిస్తూనే ఉన్నాయి. ఆయన మనసులో శాంతి ఉండేది, అదే ఆయన చుట్టూ ఉన్న వారిలో పంచేవారు. అన్నయ్య బాల్యంలోనే చాలా సత్సంకల్పాలు ఉన్నవి. ఆయన ఇంకా సేవాపరుడు, చాలా సేవ చేసేవారు, ఏకకనిష్ఠుడు. ఆయన లక్ష్యం ఏంటంటే ఖర్చు ఎక్కువ కాకుండా ఇంకా సత్ఫలితాలను ఎక్కువగా పొందడం, మరియు తన జీవితాన్ని పూర్తిగా నియమం, సేవ మరియు త్యాగంతోనే గడిపారు. అన్నయ్యకు బాబాయ్ ఏదైతే చెప్తారు కదా, ఖర్చు తక్కువగా చేయాలి, ప్రత్యక్షత అనేది ఎక్కువ జరగాలి అని, అన్నయ్య కూడా అలాగే ఉండేది. అక్కయ్య అంటున్నారు, ఈరోజు నేను డెరావల్ సెంటర్లో ఉన్నాను, ఆ సమయంలో సెంటర్ని అన్నయ్యనే స్వయం నిలబడి మరీ తయారు చేశారు, కట్టించారు. మళ్ళీ వారు తనుతో ఉండకపోవచ్చు, కానీ నేను ఇప్పుడు కూడా అనుభవం చేస్తున్నారు. ఇంకా అడుగడుగులో డైరెక్షన్ ఇస్తుండేవారు, మార్గదర్శనం కూడా చేస్తుండేవారు. సో అన్నయ్య అనారోగ్యానికి గురయ్యే సమయం వచ్చినప్పుడు దాది జానకీజీ ఫోన్ చేస్తూ ఉండేవారు, ఫోన్ చేస్తూ ఇంకా లండన్కి పిలిపించారు. అక్కడ 9 నెలలు ఉన్నారు. అక్కడి నుండి వారు ముంబై వచ్చారు. అప్పుడు నేను వారితో కలవడానికి వెళ్ళాను. వారు నాతో అన్నారు, మీరు ముంబై ఎప్పుడు వచ్చారు నాకు తెలియదు అని, అంటే ఇప్పుడే వచ్చాను అని అన్నారు. బాంబేనైతే చూడండి, సెంటర్ని కూడా చూసిరండి అని అన్నారు. ఇంకా అప్పుడు అక్కయ్య అన్నారు, బాయ్ సాబ్, నేను మిమ్మల్ని చూడడానికి వచ్చాను, ఇలాంటి సమయంలో ఇంకా బొంబాయిలో చూడడం, తిరిగి రావడం అంటే బొంబాయిని చూడడానికి వెళ్ళమన్నారు కదా అన్నయ్య, సో అది ఇంకా మంచిగా అనిపించదు, నేను ఇక్కడ సేవ చేయడానికే ఉన్నాను అని అన్నారు అక్కయ్య. అన్నయ్య అన్నారు, ఇంకా మీరు ఎప్పుడూ సెంటర్లోనే ఉంటారు కదా, కొంత సమయం బయటకు తిరగడం మంచిది అని. ఇంకా అంటున్నారు, అక్కయ్య అన్నారు కదా నేను తిరగడానికి రాలేదు, మిమ్మల్ని చూడడానికి వచ్చినా అని. సో ఈ విషయం కాదు, నేనేమంటున్నానంటే మీరు సెంటర్కి వెళ్ళండి, క్లాస్ చేయించండి, క్లాసులోని సోదర సోదరులకి అనుభవాన్ని వినిపించండి, సేవ చేయండి అని. తోడుతోడుగా ఇంకా కొంత దర్శనీయ స్థలం కూడా చూడండి, సెంటర్లో క్లాస్ చేయండి, అనుభవం చెప్పండి, ఇంకా ఏవైనా ప్లేసెస్ ఉంటే, చూడదగిన ప్లేసెస్ ఉంటే అవి చూసి వెళ్ళండి. హాస్పిటల్లోనైతే ఉంటూ కూడా సెంటర్ పైన వారికి మరియు ఫోన్ వస్తుండేది, మరి అంటుండేవారు రాణిబేన్ వచ్చారు అని ఢిల్లీ నుండి. సో మంచి క్లాస్ చేయిస్తారు, క్లాస్ కూడా చేయిస్తారు, మరియు కొంచెం వారికి బాంబేలోని ఏరియాస్ కూడా చూపించండి అని. ఒక వారం పాటు మేము అక్కడ ఉన్నాము, ఇంకా తర్వాత ఢిల్లీ తిరిగి వెళ్ళాము. సమాచారం వచ్చింది, బైసాబ్ ఢిల్లీ వస్తున్నారు అని. ఇంకా వారి యొక్క రూమ్లో ఏసీ కూడా లేకుండినది, కేవలం కూలరే ఉండినది. నాతో అన్నారు, బైసాబ్ చాలా కమ్జోరిగా ఉన్నారు, వారికి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలి అంటే రూమ్లో ఏసీ పెట్టించాలి అని. డెరావల్ సెంటర్లో వారి యొక్క రూము ఉండేది కదా, సో అందులో ఏసీ పెట్టించాము. కానీ తర్వాత తెలిసింది అన్నయ్య డేరావల్ సెంటర్కి రావట్లేదు, శక్తినగర్ వెళ్ళారు. ఇంకా ఢిల్లీని వదిలి చాలా సంవత్సరాలు అయింది కదా, సో మేము డేరావల్లేలో ఏసీని శక్తినగర్కి వెళ్ళి అక్కడి రూమ్లో పెట్టించాము. ఇంకా కార్పెట్ మొదలైనవి కూడా సెట్ చేశాము. అక్కడ వారు ఉన్నప్పటికీ అన్నయ్య ఇంకా ఏమీ మాతోటి చేయించకపోయేవారు. వారి ఇష్టాన్ని కాకుండా మేమేమీ చేయకపోయేది. ఇంకా శక్తినగర్కి వచ్చారు. గుల్జార్దాది అన్నారు జగదీష్ భాయ్ చాలా బలహీనంగా అయ్యారు, మూడవ అంతస్తుకి మెట్లెక్కుతూ ఎలా వెళ్ళగలరు, సో వారి కోసము కిందనే ఉండనిద్దామని. ఇంకా కింద కూడా ఏసీ ఉన్న రూమ్లు ఏవి కూడా లేవు. చక్రధరి దీది యొక్క ఒక్క కమరాలో ఉండినది. చక్రధరి దీది యొక్క రూమ్ ఉండినది కింద, అందులో కూడా ఏసీ లేదు, కూలర్ మాత్రమే ఉండినది. చక్రధరి దీది ఆ రోజుల్లో రష్యాలో ఉండినారు. ఇంకా దాది అన్నారు వారి యొక్క రూమ్లో ఉండండి అని. తిరిగి ఇంకా నేను దీది యొక్క కమరాని తయారు చేశాను. ఎవరిది, చక్రధరి దీది యొక్క కమరాని రెడీ చేశారు అన్నయ్య ఉండడానికి. రాణిబెన్ బాయిసాబ్కి తెలియలేదు ఇంకా వారు చక్రధరి దీది యొక్క రూమ్లో ఉంటున్నారనే విషయం. ఎప్పుడైతే ఎవరికి తెలిసిందో ఇంకా వారు అన్నారు ఇదైతే సోదరుల యొక్క కమరా, ఇంకా సోదరుల యొక్క కమరా రూమ్లో నేనైతే ఉండలేను అని, నేను ఇంకా పైకి వెళ్ళిపోతాను అని అన్నారు. గుల్జార్దాది అన్నారు మీరు ఇప్పుడు ఇక్కడే ఉండాలి అని. ఇంకా దాది చెప్పిన అనుసారంగా వారు కిందనే ఉన్నారు చక్రధరి దీది రూమ్లో, కానీ అది కూడా ఒకరోజు కోసం. ఇంకా రాత్రి సైలెన్స్గా ఎవరికి చెప్పకుండా అన్నయ్య పైకి తన రూమ్లోకి వెళ్ళిపోయారు. ఇంకా అక్కలు చూసేసరికి అన్నయ్య గదిలో మళ్ళీ పాత కూలర్ పెట్టబడింది, వారు అక్కడే పైన ఉండిపోయారు. గుల్జార్దాదికి తెలిసినప్పుడు ఇంకా ఆశ్చర్యపోయి నవ్వుతూ ఉన్నారు, చూడండి మళ్ళీ తన ఇష్టానుసారమే చేసేశారు, ఆయనను ఎవరూ ఆపలేరు అని. ఒకరోజు అన్నయ్యతో ఫోన్లో మాట్లాడినప్పుడు నేను అన్నాను బైసాబ్ ఏసీ మరియు కార్పెట్ పెట్టడం అంతా అక్కేల ఇష్టంతోనే జరిగింది, ఎవరు కూడా తమ వ్యక్తిగత సౌకర్యం కోసం కాదు, మీరు అనుమతిస్తే మేము తీసేస్తాము అని అన్నారు. అన్నయ్య ప్రశాంతంగా విన్నారు. ఆ తర్వాత అన్నారు నా జీవితం అంతా నేను విధి ప్రకారంగా నడిచాను, ఇప్పుడు కూడా అదే చెప్తాను. మీరు గుల్జార్దాది ఆజ్ఞ ప్రకారం చేశారు కదా, అయితే సరే. అది విన్న తర్వాత ఇంకా నిశ్శబ్దంగా అయ్యారు. సమావేశం పూర్తయిన తర్వాత అన్నయ్య గుల్జార్దాది దగ్గరికి వెళ్ళి అన్నారు సమయం పరిస్థితి ప్రకారం సౌకర్యాలు అవసరమైతే తీసుకోవాలి కదా. ఇంకా ఆ తర్వాతి రోజు అన్నయ్య స్వయంగా కార్పెట్ తీసివేయమని చెప్పారు, ఏసీ కూడా తీసివేశారు, దానిని చక్రధరి దీది యొక్క రూమ్లోకి ఇంకా సెట్ చేశారు. ఒకసారి అన్నయ్య కోసం ఏసీ కారు పంపించబడింది, ఎందుకంటే డాక్టర్ వద్దకు వెళ్ళడం అవసరం ఉండేది. కానీ ఆ కారులో కూర్చొని అన్నయ్య చెప్పారు నేను నా జీవితం అంతా సాదా సీదాగా గడిపాను, ఇప్పటి చివరి రోజుల్లో కూడా సౌకర్యాలు నేను తీసుకోను, నాకు ఇవన్నీ అవసరం లేదు అని అన్నారు. ఇంకా అన్నయ్య ఏదైనా పేరు లేదా గౌరవం కోసం ఏమీ చేయలేదు, ఆయనకి స్వప్రతిష్ట అనే భావన లేదు, కేవలం సేవ నియమం త్యాగం మరియు ఆత్మ నిబద్ధతతో జీవించేవారు. అన్నయ్య జీవితం సత్యం నియమం త్యాగం మరియు క్రమశిక్షణతో నిండినది. ఇంకా ఒక ప్రశ్న ఉండినది అన్నయ్య పురుషార్థం ఎలా ఉండినది అని. జవాబు ఇచ్చారు అన్నయ్య పురుషార్థం చాలా గుప్తంగా ఉండినది, వారు స్వయాన్ని చూపించుకోకపోయేది. వారు ఉదయం 2 గంటలకే లేస్తుండేవారు, అమృతవేళ యోగం ఎప్పుడు కూడా మిస్ చేయకపోయేది, దినంలో కూడా 1 గంట కంటే ఎక్కువ రెస్ట్ తీసుకోకపోయేది. వారి దినచర్య ఇంకా నిర్ధారిత సమయం అనుసారంగా నడుస్తూ ఉండేది. వారి పురుషార్థం యొక్క విషయాన్ని మాతో ఇంకా షేర్ చేసుకోకపోయేవారు, కానీ మాకు అనుభవం చేయించేవారు. వారి యొక్క పురుషార్థం చాలా గుప్తంగా మరియు నిరంతరంగా ఉండేది. సో దానికోసం మేము యోగము సేవ ధారణ మరియు జ్ఞానం యొక్క అనుభవాన్ని చేయించారు. మరి వారు ఇంకొక ప్రశ్న అడుగుతున్నారు, వారు 2 గంటలకే యోగం చేసేవారా అన్నయ్య కూర్చొని అని. సో సమాధానం ఇస్తున్నారు, 2:30 నుండి 3:30 వరకు వారు యోగం యొక్క సమయం ఉండేది. కానీ కొన్నిసార్లు వారు యోగం చేయడానికి కూర్చున్నట్లయితే కొద్ది సమయం తర్వాత ఏదైనా ఒకటి నోట్ చేయడం, రాయడం ప్రారంభించేవారు. మేము ప్రశ్నించేవారిని అనే అంటుండేవారు, బాబా నాకు టచింగ్ ఇచ్చారు, సో కొంచెం మాట్లాడుతున్నారు, అది నేను రాస్తున్నాను, నోట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత 3:30 నుండి 4:30 వరకు అందరితో పాటు యోగం చేసేవారు. ఆ తర్వాత అమృత వేళ బాబాతో ఏదైతే వింటారో అది నోట్ చేసుకునేవారు. ఈ ఆధారంగా ఏదో ఒకటి రాస్తుండేవారు. తర్వాత సోదరులతో కూడా అన్నయ్య ఏదైతే రాస్తారో తర్వాత సోదరులతో దాన్ని ఇంకా స్పష్టంగా క్లియర్గా రాయించేవారు. ఈ విధంగా రాణి బెహెన్ జగదీష్ భాయ్తో ఉన్న అనుభవాన్ని వివరించారు. ఓం శాంతి. ఈరోజుకి ఇంకా రాణి అక్కే అనుభవము లాస్ట్. ఓం శాంతి.